गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। आयातु वरदा देवी अक्षरे ब्रह्मवादिनी गायत्रीं छन्दसा माता ब्रह्मयोनिर्नमोऽस्तु ते। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदया। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदया।
ఆధ్యాత్మిక జీవితంలో భారతదేశం యొక్క స్థానము విచిత్రమైనది, అద్భుతమైనది. విచిత్రమైనది ఎందుకు అంటే కలగాపులగంగా, గందరగోళంగా అనేక సాధనా విధానాలు, అనేక యోగ పద్ధతులు, అనేక మంది గురువులు, అనేక మంది దేవతలు భారతదేశపు యొక్క సొత్తు. మిగతా వాళ్ళు షేర్ మార్కెట్స్ గురించి ఎంత ఫ్రీగా మాట్లాడుకుంటారో, భారతీయులు దేవతల గురించి ఎంత ఫ్రీగా మాట్లాడుకుంటారు. విష్ణువు అనేసరి కల్లా వాడు కొడుకు, అతని భార్య పార్వతీదేవికి లక్ష్మీదేవికి ఎప్పుడు దెబ్బలాటైంది, ఎప్పుడు లక్ష్మీదేవి అలిగి సముద్రం దగ్గరికి వెళ్ళిపోయింది, ఇవంతా మనకి చాలా సహజంగా మన కుటుంబంలో జరిగేటటువంటి కథల్లా చెప్పుకుంటాం. అది అద్భుతం. అది కానీ ఆశ్చర్యం ఏమిటంటే, దేవతాశక్తులతో ఇంత దగ్గర సంబంధం కలిగి ఉన్నటువంటి మనకి ఆ దేవతాశక్తుల యొక్క ఉనికి కానీ, ఆ దేవతాశక్తుల్ని ఉపయోగించుకోవటం కానీ తెలియదు. ఆశ్చర్యం అది. ఒక విష్ణు గురించి కానీ, శివుడి గురించి కానీ శ్రీకృష్ణ సీరియల్ జరుగుతూ ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుందో, అసలు ఎంత అద్భుతమైనటువంటి సంఘటనను చిత్రీకరిస్తాడు. కాలాన్ని కంట్రోల్ చేయటానికి యక్షులు, గంధర్వులు, నాగులు ఎలా ఉపయోగపడతాడో చూపించాడు. అక్కడ చూపించాడు నిజమే, కానీ ఆ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి నాయన సరే నన్ను పెద్దవాడిని చేయండి, చేయలేడు వాడు. మరి వాడు తీసిన సీన్స్ తప్ప, వాడు చెప్పినటువంటి విధానం తప్ప, మన సాంప్రదాయము ఋషుల యొక్క సత్శీలత, సత్యము మీద ఋషులకి ఉన్నటువంటి ప్రేమ అవన్నీ అబద్ధము కాదు అని తెలుపుతోంది. వాళ్ళు అబద్ధం చెప్పలేరు, వాళ్ళు చెప్పమన్నా చెప్పలేరు. వాళ్ళు రుజు ప్రవర్తన కలిగి సత్యమే ఊపిరిగా ఉన్నటువంటి వ్యక్తులు మరి ఆ పుస్తకాలు రాశారు, ఆ సంఘటనని రాశారు. రాయటమే కాకుండా 3 సార్లు చెప్తూ ఉంటారు, ఇది సత్యమే, ఇది సత్యమే, ఇది సత్యమే. ఉపనిషత్తులో కూడా చివరికి 3 సార్లు అంటూ ఉంటాం ఏదైనా. ఆ 3 సార్లు అంటే ఏంటన్నమాట, మనోవాక్కాయ కర్మల, ఇది సత్యమే. మరి సత్యమే అయితే ఏది, ఎందుకు మనం చేయలేకపోతున్నాం? అది చేయలేకపోవటానికి భారతదేశ చరిత్రలో అందరూ వాడి ఎవరికీ అర్థం కాని 2 పదాలు ఉన్నాయి. అర్థం కాని అంటేలో నా ఉద్దేశం ఏంటంటే ఉపయోగించుకోవడం చేత కాకపోతే అర్థం కాలేదనే నా ఇది. గురువు అవతారము, అవతారము అనేటటువంటి ఒక విశేషమైనటువంటి ప్రకృతిలో జరిగేటటువంటి సంఘటన భారతదేశంలోనే జరుగుతుంది. మిగతా ఎక్కడ మనం చూడడం అవతారాలు లేవు ఎక్కడ, ఎందుకు లేవు? భారతీయులు చాలా గొప్ప. ముందు ఆ భావన మనం పోగొట్టుకోవాలి. భారతీయులు గొప్ప కాదు, భారతీయ భూఖండము ఆధ్యాత్మిక జగత్తులో ఒక విశేషమైనటువంటి స్థానం పొంది ఉంది. మానవ శరీరంలో కాలికి ముళ్ళు గుచ్చుకున్నా చేతికి ముళ్ళు గుచ్చుకున్నా బాధ ఒకటే. కాలు తక్కువ చేయి తక్కువ అనలేము. ఉపనిషత్స్లోనే ఆ కర్రను ఒకసారి అన్నీ కొట్టుకున్నాయట, ఇంద్రియాలన్నీ ఎవరు గొప్ప అని కొట్టుకుంటే ఎవరు గొప్ప? ఎవరికి వాళ్లే గొప్ప, ఎవడు లేకపోయినా పని జరగదు. అంచేత మొత్తము భూమికి పృథ్వీకి శిరస్సు లాంటిది హిమాలయాలు. ఆ హిమాలయాల కింద ఉన్నటువంటి త్రిభుజాకారమైనటువంటి భూఖండము, శ్రీచక్రోపాసన చేసేవాళ్ళకి మహాత్రికోణం అనేటటువంటి పదము ఒక విశేషమైనటువంటి అర్థాన్ని తెలుపుతుంది. ఆ అర్థంగానూ భారతదేశాన్ని మీరు తీసుకోవచ్చు. ఆ విధంగా మీరు అర్థం చేసుకోవటానికి ఇష్టపడకపోయినా త్రిగుణాత్మకమైనటువంటి ఇచ్ఛాక్రియ జ్ఞానశక్తి సమన్వయంతోటి రకరకాల సత్వరజస్తమో గుణాలో సంపుటీకరణమైనటువంటి, ఇంకా మీ ఇష్టం ఎన్ని రకాలు మీరు చెప్పుకోవాలని, ఇదంతా భారతదేశపు యొక్క సొత్తు అయి తీరాలు. ఇంచేయంటే ఈ విధమైనటువంటి భూఖండము ఎక్కడా లేదు, ఎక్కడా లేదు ఈ విధమైనటువంటి భూఖండం. అది అక్కడ మనం పుట్టడం మన అదృష్టం. కానీ అక్కడ పుట్టి విదేశీ వ్యామోహములో వైజ్ఞానికత యొక్క దృష్టికోణంలో జీవిస్తున్నామే, అది దౌర్భాగ్యం. వద్దంటనే, నేను కూడా సైన్స్ లెక్చరర్నే, సైన్స్ వద్దంటనే దోమలు కొడుతూ ఉంటే ఫ్యాన్ వేసుకోవద్దని నేను అన్ను అన్న మీరు వినరు, మీరు వింటారో వినరో నాకు తెలియదు కానీ నేను వేసుకుంటా గ్యారంటీగా. అంచేత విజ్ఞానము మనకి అందిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి సదుపాయాలను మనం విడుచుకోకల్లే. కానీ అదే అంత అనేటటువంటి భ్రమ పోగొట్టుకోవాలి, ఆ భ్రమ పోవాలి. అందుకని ఈ రెండు పదాల యొక్క విశేషమైనటువంటి అర్థాన్ని ఈ పూర్ణిమ నాడు ముఖ్యంగా దత్తప్రభు యొక్క గురు పరంపరకే ఆది పురుషుడు అయినటువంటి, అవతారాలన్నిటికీ మూలము విష్ణువు, అవతారాలన్నీ కూడా విష్ణు వంశ నుంచే వస్తాయి. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర. గురువు ఎక్కడి నుంచి వస్తాడు? ఒక విష్ణువు దగ్గర నుంచి రాడు, ముగ్గురు నుంచి వస్తాడు. బ్రహ్మ విష్ణు స్వరూపుడు గురువు. ఈ ప్రతిపాదన మీరు మనస్సులో ఉంచుకుని అవతారాలకి గురువుకి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని మనం అర్థం చేసుకుని ఇవాళ నుంచి ఒక సంవత్సరం పాటు జరిగేటటువంటి ఒక అద్భుతమైనటువంటి గురు పూజా మహోత్సవంలో పాల్గొందాం మనం. ఇవాళ మనం ఒక విశేషమైనటువంటి దీక్ష ఇష్టమైన వాళ్ళు తీసుకోండి. అదేంటో చర్చించుకుందాం ఒక విషయాన్ని. గురువు అవతారంలో అవతారం అనేటటువంటి వాడు చాలా స్పష్టంగా తను ఎప్పుడొస్తాడో చెప్పాడు. ఏమని చెప్పాడు? శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ, అప్పుడు అవతారం వస్తుంది. అవతారానికి పని అంతే. ఎప్పుడు ఎప్పుడు ప్రపంచంలో అధర్మం ప్రబలిపోతుందో ఆ అధర్మాన్ని సరిదిద్దటానికి మళ్ళా తిరిగి ధర్మ మార్గంలో మానవుల్ని, లేకపోతే ప్రపంచాన్ని, ప్రకృతిని, మళ్ళీ మనం, నేను కూడా మాట తప్పువాడాను, మానవులకి కోసం మాత్రమే అవతారం రాదు, మొత్తము ప్రకృతి కోసం వస్తుంది. ప్రకృతిలో ఎక్కడెక్కడ దెబ్బతింటుందో, మానవుడు ప్రకృతిలో అతి క్షుద్రమైన, అతి నగణ్యమైన, అతి స్వల్పమైనటువంటి భాగం. మానవులకి మాత్రమే అవతారం రావాలంటే పాపం అవతారం ప్రతి రెండో రోజు పుట్టాలి. కానీ సృష్టి మొత్తం గందరగోళం అయినప్పుడు, సృష్టి మొత్తానికి రోగం వచ్చినప్పుడు అవతారం వస్తూ ఉంటుంది. దాన్ని సరిచేస్తాడు, అవతారం యొక్క ఉద్దేశ్యము అయిపోతుంది. ఒకవేళ అవతారం మర్చిపోయినా కాలచక్ర గతి అవతారాన్ని గుర్తు చేస్తుంది. పాపం రాముడు మర్చిపోయాడు, తెలుసు కదా కదా, మళ్ళీ వచ్చి గుర్తు చేస్తాడు, నాగరాజు ఈ పద అయిపోయింది, నువ్వు ఇక్కడ ఉండకూడదు పద అని. అవతారము మన శరీరంలో కనుక చూస్తే దెబ్బ తగిలింది మనిషికి, కాస్త నెత్తురు బయటికి చెందింది. రక్తం యొక్క ధర్మం ఏంటి? ప్రవహించడం. ప్రవహించి ఏం చేస్తుంది? మన శరీరంలో ఉన్నటువంటి విభిన్న భాగాలకి కావలసినటువంటి పుష్టిని, తుష్టిని, శాంతిని అందజేస్తుంది. శరీరంలో ఉన్నటువంటి రక్తం కోసుకుంది. మనం చాలాసార్లు గమనించం కూడా, కోసుకుంది, గీతపడింది, కాస్త నెత్తురు బయటకు వచ్చింది. ఇమీడియట్గా నెత్తురు తన ప్రవహించే గణాన్ని మర్చిపోతుంది. బయటికి చెందిన నెత్తురు ప్రవహించదు, గడ్డకడుతుంది. లోపల ఉన్నటువంటి నెత్తురు గడ్డకడితే థ్రాంబోసిస్ అంటాం, ఫినిష్ వర్డ్. అంతేగా, లోపల ఉన్నటువంటి ప్రవహించే నెత్తురే బయటకు వచ్చేసరికి ఏమైంది? బయటకు వచ్చేసరికి ఎలాంటి పరిస్థితులు ఉండాలో దానికి విపరీతమైనటువంటి పరిస్థితులు వచ్చాయి. ధర్మానికి అనుగుణ్యంగా పరిస్థితులు లేవు. ఎవరి ధర్మానికి? నెత్తురు యొక్క ధర్మానికి అనుగుణ్యమైనటువంటి పరిస్థితులు లేవు. ఏమైంది? ఇమీడియట్గా అది దాన్ని బ్యాలెన్స్ చేసుకోవటానికి గడ్డకట్టుకుంది. గడ్డకట్టుకుపోయి ఏమైంది అక్కడ? ఏది అయితే ధర్మానికి గ్లాని జరిగిందో, ధర్మానికి హాని జరిగిందో, ఎక్కడ జరిగింది? కోసిన చోట జరిగింది ధర్మానికి హాని. దాన్ని ఏం చేసింది? అది సవరించేసింది. ఏది సవరించింది? తదాత్మానం సృజామ్యహం, నేనే. మళ్ళీ పుడతా ఎవరు? మళ్ళీ వేరే ఎవడో పుట్టాడు, ఆ రక్తమే. దాన్ని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అది అర్థం చేసుకుంటే తప్ప దత్తుని యొక్క అద్భుతమైనటువంటి చరిత్ర మనకి అర్థం కాదు. ధర్మగ్లాని, శరీరం యొక్క ధర్మానికి నీళ్లు తాగుతున్నాం. సాధారణంగా నీరు ఓసోఫాగస్ కింద కడుపులోకి వెళ్ళాలి. ఒక్కొక్కసారి అది శ్వాస నాళాలకి అటు వెళ్ళే ప్రమాదం ఏర్పడుతుంది. ఇమీడియట్గా ఏమవుతుంది? దగ్గు వస్తుంది. ఎంతవరకు దగ్గుతాం మనం? ఆ ప్రమాదం తప్పేంతవరకు, ఆ ధర్మగ్లాని తప్పేంతవరకు. ఇది అవతార రహస్యము. అవతారాలు అందుకు ఏర్పడుతూ ఉంటాయి. ధర్మగ్లాని జరిగింది, అవతారం వచ్చింది, అవతారం తన పని చేసేసుకుంది, చేసేసుకున్న తర్వాత అవతారము విడిపోయింది. కానీ మరి సృష్టి జరుగుతూ ఉండాలిగా. శరీరంలో ఆహారం అరుగుతూ ఉండాలి, ఆహారము శక్తిగా మారాలి, ఈ మధ్యన తీసుకున్నటువంటి ఆహారం నెత్తురుగా మారాలి. ఇవంతా జరుగుతూనే ఉండాలి కదా. ఇది ఏ శక్తి ద్వారా జరుగుతుందో దాన్ని గురువు అంటాం. ఆ తేడా అర్థం చేసుకోండి. గురువు నిత్య జీవితంలో నిరంతరము మీరు ఎలా జీవించాలో చెప్పేటటువంటి వాడు గురువు. తల్లి తండ్రి శరీరాన్ని ఇస్తారు, ఈ శరీరాన్ని ఎలా ఉపయోగించుకోవాలో చెప్పేవాడు గురువు. ఆ గురువులు ఇప్పుడు ఎక్కడున్నారు? శరీరాన్ని ఎలా ఉపయోగించుకొని చెప్పేవాళ్ళు ఎవరు లేరు. పాతంజలి యోగ సూత్రాలు నిన్న మనం గమనించుకుంటున్నప్పుడు సంయమనము అనేటటువంటి పదం గురించి చర్చ వచ్చి ఆగాం మనం. సంయమనము అంటే ఇంద్రియ నిగ్రహము కాదు. సంయమనము అంటే ధారణ, ధ్యాన, సమాధి, ఈ మూడు కలిపితే వచ్చేది సంయమనము. ఈ సంయమనము మీరు ఎక్కడెక్కడ చేస్తే అక్కడక్కడ విచిత్రమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అని గురువు చెప్తాడు. ఏంటి చెప్తాడు గురువు? నాభి ప్రదేశంలో సంయమనము చేస్తే. మీలో ఎవరైనా దీన్ని చేసుకోవచ్చు, కానీ చేసుకోవచ్చు అంటే ఇమీడియట్గా చేయటం మొదలెట్టేస్తారు. నాభి ప్రదేశం అంటే బొడ్డు. బొడ్డు మీద కనుక మీరు మీ ధ్యానాన్ని నిలపగలిగితే ఎనాటమీ చదవక్కర్లే, డిసెక్షన్స్ చేయక్కర్లే, ఏమీ చేయక్కర్లే. కాయా వ్యూహ జ్ఞానము, శరీరం యొక్క మొత్తం నిర్మాణము అర్థమైపోతుంది. అర్థమైపోవటమే కాకుండా ఇంకొక విచిత్రమైనటువంటి శక్తి యోగికి వస్తుంది అన్నాడు. అవసరమైతే ఇతరుల శరీరములోకి ప్రవేశించగలడు. కావాలని ఈ ఉదాహరణ నేను మీకు చెప్తున్నాను, కావాలని ఈ విషయాన్ని నేను ఇప్పుడు నేను మీ దగ్గరికి తీసుకొస్తున్నాను. ఇది జరుగుతోంది ప్రపంచంలో. మీరు అనుకున్న దానికంటే కూడా చాలా విరివిగా జరుగుతోంది. ఇది తెలిసి జరిగితే ఇవాళ మనం చేసుకుంటున్నటువంటి ఈ గురు పూజ, ఇవాళ మనం చేసుకుంటున్నటువంటి ఈ దత్తాత్రేయ అవతార రహస్యము మనకి ఇంకా చాలా బాగా ఉపయోగపడుతుంది. అంచేత నేను మొదటి చెప్పినటువంటి రెండు చాలా జాగ్రత్తగా మనసులో ఉంచుకునే. అవతారము ధర్మగ్లానిని సవరిస్తుంది, అంతే. ధర్మగ్లానిని సవరించాక దాని పని అయిపోయింది. గురువు ధర్మగ్లానిని సవరించిన తర్వాత ఆ ధర్మాన్ని కోల్పోకుండా చేసేటటువంటి వాడు, మిమ్మల్ని ధర్మ మార్గంలో నిరంతరము నడిపించేటటువంటి వాడు. దత్తాత్రేయుడు ఈ గురు సాంప్రదాయానికి మూల పురుషుడు. అవతారాలకి ఏ విధంగా అవుతే విష్ణువు మూలమో, ఏ అవతారం వచ్చినా విష్ణువు దత్తి నుంచే రావాలి, అలాగే ఏ గురువు వచ్చినా దత్తాత్రేయుడు నుంచే రావాలి. దత్తాత్రేయుడు మనిషే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి 24 సమూహాలకి ధర్మ మార్గంలో నడిపించేటటువంటి బాధ్యత స్వీకరించినటువంటి ఒక అతి మానవ స్థితికి చెందినటువంటి ఒక చేతనత్వము. ఒరిగాను, ఓరియన్, సిరిస్, జ్యోతిష్ శాస్త్రము చదివిన వాళ్ళకి తెలుగులో వేటగాడు, మృగవ్యాధుడు, ఆరుద్ర, ఇంకోటి ఏదో పేరుంది, ఈ నక్షత్ర సమూహం, ఇవి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి సంకేతాలు. మీరు ఒకటి గుర్తుంచుకోండి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులన్నా గురువు అన్నా అవతారాలన్నా పుస్తకాల్లో లేవు, ఇవి బాహ్య జగత్తులో ఉన్నాయి. పుస్తకాలు ఉంటే ఏం లాభం మనకి? పుస్తకాలు ఉంటే లాభం లేదు. పుస్తకాల్లో చదివింది బయట జగత్తులో ఉండి బయట జగత్తులో ఉన్నటువంటి ఆ రహస్యాలను మనం ఉపయోగించుకోగలిగితే లాభం, లేకపోతే ఏం లాభం మనకి? ఖచ్చితంగా మనము ఈ రెండు శక్తుల్ని ఉపయోగించుకోవచ్చు, అవతార శక్తి, గురువు యొక్క శక్తి. ఈ అవతార శక్తులలో మనకి చాలా ప్రీతిపాత్రులు, మానవ సమాజానికి బాగా తమ యొక్క ఉనికిని ప్రదర్శించినటువంటి అవతారాలు రెండే, రాముడు, కృష్ణుడు. మిగతా అన్ని అవతారాలే, కానీ అవతారాలు మనకు అంతగా రుచించవు. ఎందుకు? రాముడు, కృష్ణుడు చాలా బాగా రుచిస్తాయి మనకి. ఈ అవతారాల యొక్క చరిత్ర మనం చదువుకుంటున్నప్పుడు, ముఖ్యంగా కృష్ణుడి యొక్క చరిత్ర మనం చదువుకుంటున్నప్పుడు, ఓ విచిత్రమైనటువంటి సంఘటన జరిగింది. 7వ పుత్రిక అనాలో పుత్రుడు అనాలో దేవకి యొక్క, కంసుడు చంపబోతాడు. కంసుడు చేతిలోంచి తప్పించుకుని ఆ శక్తి అనంత అంతరిక్షంలోకి వ్యాపిస్తుంది, యోగమాయ. ఆ యోగమాయ ఏం చెప్తుంది కంసుడికి? నిన్ను చంపేటటువంటి వాడు పుడతాడు, వాడు ఇంకో చోట పెరుగుతాడు, నిన్ను చంపేస్తాడు. ఇక్కడ కూడా మీరు చూడండి ప్రకృతి యొక్క ఆ మాతృత్వము. దుష్టుడికి కూడా వాణ్ణి చంపేసేటటువంటి వ్యక్తి పుట్టక ముందే వాడికి హెచ్చరిస్తూ ఉంటుంది, నాయన నువ్వు సన్మార్గంలోకి రా, నువ్వు సన్మార్గంలోకి వస్తే కృష్ణుడు రావాల్సినటువంటి పనిలే, రాకపోతే వస్తాడు. వచ్చాక కూడా హెచ్చరికలు చేస్తూ ఉంటాడు. శ్రీకృష్ణలో కూడా మీరు చూస్తున్నాడు కదా, శంబరాసురుడికి చెప్తూనే ఉన్నారు, చివరి వరకు కూడా ఆఖరికి చివరి క్షణంలో కూడా నారదుడిని పంపిస్తాడు, ఇప్పటికైనా నువ్వు మంచి మార్గంలోకి వచ్చేస్తే. గురువు యొక్క ప్రేమ అలా ఉంటుంది. గురుతత్వాన్ని అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను నేను, ఎవడో అసురుడు, ఎవడో రాక్షసుడు, ఎవడు ఎంత క్రూరుడు అనేది గురువు చూడ్డు. ప్రేమ 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 అంతే, ప్రేమమయం. అంచేత చివరి క్షణం వరకు కూడా ఛాన్స్ ఇస్తాడు, ఇంకా అప్పటికి వినకపోతే ఇంకేం చేస్తాడు? గురుతత్వము. కానీ కృష్ణుడు అవతారానికి ముందు అంతరిక్షంలో వెళ్ళిపోయినటువంటి ఆ యోగ మాయ, ఆ యోగ విద్యకి అధిపతి దత్తాత్రేయుడు. మీరు అందుకోసం ఇదంతా చెప్పుకొస్తున్నాను నేను. ఈ యోగ మాయ ఈ 5000 సంవత్సరాలలో మనం పూర్తిగా మర్చిపోయాం. మాయ వల్లనేమో, పేరే యోగమాయ కదా, మర్చిపోయాం మనం. కానీ రాబోయే కాలంలో అది కిందకి దిగుతోంది చాలా విపరీతమైనటువంటి వేదనతో. ఏం జరిగింది అక్కడ కృష్ణావతారంలో? యోగమాయా శక్తి అంతరిక్షంలోకి వ్యాపించిన తర్వాత కృష్ణుడు మెల్లిగా పెరిగి పెద్దవాడవుతాడు. కానీ అంతరిక్షంలో ఆ యోగమాయా శక్తి ఉంది, అది అంతరిక్షంలో ఉన్నది ఎక్కడికి పోదు, నాశనం అవ్వదు. అందుకే దాన్ని ఏమంటాం, అక్షరం అంటాం. యజ్ఞంలో మనం వేసేటటువంటి ప్రతి ఆహుతి కూడా నాశనం కాదు, అందుకు యజ్ఞం యొక్క విశిష్టత. మీరు ఏ ఆహుతి వేసినా, ఏ భావంతో వేసినా, అది అక్కడ అలాగా ఒక గీతలాగా పడిపోతుంది. అందుకే లలితా సహస్రనామంలో కురుధ్వం అంకితం స్తోత్రం, అంకితం అంటే రాయి మీద గీత గీస్తే అంకితం అంటాం, అది చెరగదు ఎప్పటికీ. ఆ యోగ మాయాశక్తి యొక్క ప్రభావం అలా ఉంటుంది. అది కృష్ణుడి జననానికి ముందు ఏదైతే అంతరిక్షంలో ఉన్నదో, నవంబర్ 24వ తారీఖున 1926 ఆ శ్రీకృష్ణుడి యొక్క అంశావతారమే అయినటువంటి ఒక మహాయోగి ద్వారా తిరిగి మళ్ళా భూమి యొక్క వాయుమండలంలోకి ప్రవేశపెట్టబడింది. ఆ యోగ మాయాశక్తి అరవిందో ద్వారా దానికి దాన్ని సిద్ధిడే అంటాం. తమాషా ఏంటంటే, అదే రోజు అదే సంవత్సరము సత్యసాయిబాబా యొక్క పుట్టినరోజు కూడా. దానికి దీనికి మరి సంబంధం ఏదైనా ఉందేమో మీరు చూసుకోండి. ఈ యోగశక్తి ఏది అయితే శ్రీకృష్ణుడు జననానికి ముందు అంతరిక్షం అంతటా వ్యాపించి దృగ్గోచరము కాకుండా ఉన్నదో, దానిని అప్పుడు శ్రీకృష్ణుడు ఒక్కడు మాత్రమే ఉపయోగించుకున్నాడు. దేనికి ఉపయోగించుకున్నాడు? ధర్మ సంస్థాపన కోసం ఉపయోగించుకున్నాడు. దుష్టుల్ని శిక్షించటానికి మాత్రం ఉపయోగించుకున్నాడు. దాన్ని అంతరిక్షంలో తిరిగి అలాగే వదిలేశాడు. శ్రీకృష్ణుడి యొక్క అవతార పరిసమాప్తి అయిపోయింది. కానీ ఆ యోగ మాయ యొక్క పని పూర్తి కాలే. అంతరిక్షంలో ఉన్నటువంటి మూడు అత్యద్భుతమైనటువంటి నక్షత్ర సమూహాలతో ఈ రోజున తిరిగి తిరిగి అది మానవ జాతిని మేల్కొల్పటానికి వస్తూ ఉంటుంది. మాసానాం మాఘశీర్షోహం. కృష్ణుడు ఈ మాసాన్ని నేనే అన్నాడు. మర్చిపోతాం, మనం చదువుతూ ఉంటాం కానీ భౌతిక జగత్తులో దాన్ని ఉపయోగించుకోవటం మర్చిపోతాం. మీ ఇష్టం వచ్చినప్పుడు పూజలు చేస్తా ఉంటే కుదరదు మాఘశీర మాసంలో. ఈ రోజున శ్రీకృష్ణుడికి సహాయము చేసినటువంటి ఆ మహాయోగ మాయాశక్తి పృథ్వీలో ఉన్నటువంటి ప్రతి మానవుడి అంతరాళాలలోనూ ప్రవేశిస్తుంది. ఖచ్చితంగా ప్రవేశిస్తుంది. అదే ఈరోజు యొక్క విశిష్టత. అందుకే ఆ విశేషమైనటువంటి దీక్ష, దాన్నే స్పర్శ దీక్ష అంటాం. గురువు అనేక రకాలుగా దీక్ష ఇస్తాడు. ఈ స్పర్శ దీక్ష ఖచ్చితంగా జరిగిపోతుంది ప్రతి మానవుడికి. గుర్తిస్తాడా గుర్తించడా అది వేరే విషయం. అది గుర్తించడానికి కావాల్సినటువంటి ప్రయత్నమే నేను మరి ఎంతవరకు నేను చెప్పగలనో నాకు తెలీదు. అనేక భావాలు మనసులో తరంగాలలాగా లేస్తున్నాయి. ఏది ఆపాలి ఏది చెప్పాలో నాకు అర్థం కావటం లే. కానీ ప్రయత్నిస్తా చెప్పడానికి. ఆ యోగ మాయాశక్తి ఏది అయితే శ్రీకృష్ణుడు ఉపయోగించుకుని అంతరిక్షంలోనే ఉంచుకున్నాడు. అరవిందులు యోగ సిద్ధిగా భూమికి అమృతత్వాన్ని ప్రసాదించటానికి ఏదైతే నవంబర్ 24, 1926 దింపారో, ఆ యోగ మాయాశక్తి ప్రతీ సంవత్సరము యుగ యుగాలుగా కోట్ల కోట్ల సంవత్సరాలుగా రాబోయే కోట్లాది సంవత్సరాలుగా ఈ మార్గశిర మాస పూర్ణిమ నాడు ప్రతీ మనిషి యొక్క హృదయాన్ని ఖచ్చితంగా స్పృశిస్తుంది. అది ఈరోజు యొక్క గొప్పతనం. స్పృశించాక ఏమవుతుంది? మీరు దాన్ని మీ హృదయంలో నిలిపోగలిగితే మూడు విద్యలు ఒకేసారి మీలోకి ప్రవేశిస్తాయి. బ్రహ్మ విద్యకు సంబంధించినటువంటి గాయత్రి మంత్రము, శ్రీ విద్యకు సంబంధించినటువంటి షోడశాక్షరి మంత్రము, యోగ విద్యకు సంబంధించినటువంటి, ఏం చెప్తున్నాను నేను నిరంతరం యోగ విద్య అంటే, ప్రతిరోజు నేను మీకు చెప్తూ ఉంటాను యోగ విద్య ఒక మానసిక స్థితి, అంతకంటే ఇంకేం లేదు. యోగము అంటే అదొక మానసిక స్థితి. డాక్టరు వాడికి అందరూ రోగులే కనిపిస్తారు. ఆర్టిస్టు వాడికి అన్ని రంగులే కనిపిస్తాయి. కవి పోయిటరీ కనిపిస్తుంది. వాడు కనిపించాలంటే మనం పారిపోతాం, తెలుసు కదా. ఎవడైనా కవితలు రాసేవాడు ఉంటే, నాకు ఇక్కడ ఎవరు తారసపడలేదు ఆంధ్రప్రదేశ్లో. కానీ నేను బెనారస్లో ఉన్నప్పుడు చాలామంది నా స్నేహితుల్లో చాలామంది మరి కవిత్వం రాసేవారు. నాకు అర్థమయ్యేది కాదు వాళ్ళ కవిత్వం. వాళ్ళు వస్తే నాకు భయం. ఎందుకో తెలుసు కదా, కూర్చోబెట్టి వినిపించేవాళ్ళు. కానీ పాప టీ పోయించేవాళ్ళు నాకు విన్నందుకు. అంచేత యోగము ఒక మానసిక స్థితి. కవికి వాడి కవితలు చాలా బాగుంటాయి, డాక్టర్కి వాడి విద్య బాగుంటుంది, యోగికి వాడి యోగస్థితి చాలా బాగుంటుంది. ఆ యోగస్థితి, ఆ యోగ మాయాశక్తి ఈరోజు మీ హృదయాలలో ప్రవేశించినది. ఆ యోగస్థితి కోసం మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లే, గుర్తించండి. అంచేత గాయత్రి మంత్ర యొక్క సాధన బ్రహ్మ విద్య, బ్రహ్మస్వరూపము. శ్రీ విద్య చంద్రస్వరూపము లేక రుద్రస్వరూపము. యోగశక్తి విష్ణు యొక్క స్వరూపము. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర, గురుస్సాక్షాత్ పరబ్రహ్మ అనేటటువంటి అద్భుతమైనటువంటి త్రివేణి సంగమము ఈరోజు జరుగుతుంది. అంతరిక్షంలో యోగమాయగా తిరుగుతున్నటువంటి ఆ శక్తి ఈనాడు ప్రతి మానవుడికి సహచరిగా ఉండాలి అని కోరుకుంటుంది. అది అద్భుతమైనటువంటి అదృష్టం మనకి. అది ఉండబట్టే ఈనాడు ఇంతమంది ఇక్కడ మనం చేరగలిగాం. ఆ శక్తి మనం కలపబట్టే, లేకపోతే రాలేము మనం రావాలనుకున్నా కూడా. కానీ అది కలిపింది, తీసుకువచ్చాం మనం. మూడు విద్యల యొక్క సారాన్ని మనకి అందుబాటులో ఉన్నటువంటిది 16 నిత్య అవతారాలుగా భూమి మీదకి ప్రసరిస్తూ ఉంటుంది. నిత్య అంటే ఏంటి? నిరంతరము ఉండేది. దత్తావతారము నిత్య అవతారము. ఎప్పుడు మానవ శరీరధారి భూమి మీద ఉన్నా గ్యారంటీగా దత్తాత్రేయుడు ఉంటాడు. పిల్లలు స్ట్రైక్ అని కాలేజీకి వెళ్ళకపోవచ్చు, కానీ లెక్చరర్ పాపం ఆ రోజు గ్యారంటీగా వెళ్ళాలి. మిగతా రోజుల్లో కావాలంటే సీఎల్ పెట్టుకోవచ్చు, కానీ స్ట్రైక్ నాడు ప్రిన్సిపాల్ సూపర్గారు గ్యారంటీగా నిత్య ఏం చేస్తాం. అంచేత ఈ దత్తాత్రేయ గురు సాంప్రదాయకర్తృభ్యో, గురు సాంప్రదాయ కర్తృత్వాన్ని బాధ్యతగా తీసుకున్నటువంటి ఈ దత్తాత్రేయ శక్తి, దానినే మీరు యోగశక్తి అని కూడా అనుకోవచ్చు. ఆ యోగశక్తి నిత్యమైనటువంటి శక్తి. నిత్య అనే పదము మనం ఇంకో చోట కూడా వాడతాం. గుర్తుందా ఎక్కడ వాడాం? కళలు. చంద్రుడి యొక్క కళలను కూడా మనము నిత్య అంటాం. చంద్రుడి యొక్క కళలు 16. ప్రతి కళ ఒక యోగశక్తికి ప్రతీక, యోగశక్తికి ప్రతీక కనుక ప్రతి కళ కూడా దత్తావతారానికి ప్రతీక. ఆ 16 కళలు కూడా దత్తుడి యొక్క 16 అవతారాలకి ప్రతీకలు. ఏ గురువైనా ఈ 16 అవతారాల మధ్యనే ఇరుక్కోవాలి. ఇంతకంటే పైకి వెళ్ళలేడు, ఇంతకంటే తక్కువ రాలేడు, ఏదైనా ఈ మధ్యనే ఉంటాడు. దత్తాత్రేయ స్వామి చేతిలో ఉన్నటువంటి ఎడమ చేతిలో మధ్యన ఉన్నటువంటి త్రిశూలము దానికి సంకేతం. ఇది మోక్ష సన్యాసం. త్రిశూలము మోక్షము కూడా నాకు అక్కర్లేదు. నత్వహం కామయే రాజ్యం నసుఖం న పునర్భవం కామయే దుఃఖతప్తానాం ప్రాణినాం ఆర్తినాశనం. మదన్మోహన్ మాలవ్య గురుదేవుల యొక్క భౌతిక గురుదేవులు, భౌతిక శరీరంలో మంత్ర దీక్షించినటువంటి వాడు రాసినటువంటి పద్యం ఇది. నాకు ఏ కోరిక లేదు, నాకు స్వర్గం కూడా అక్కర్లే, నాకు భౌతిక సుఖాలు కూడా అక్కర్లేదు. కామయే దుఃఖతప్తానాం, దుఃఖంతో బాధపడుతున్నటువంటి వాళ్ళకి బాధ నేను తీయగలిగేటటువంటి శక్తి నాకుంటే చాలు. ప్రాణినా మార్తి నాశనం, మోక్ష సన్యాస యోగము. దీనికి మూలపురుషుడు, ఈ భావనకి మూలపురుషుడు ఎవడు? దత్తాత్రేయ స్వామి చేతిలో ఉన్నటువంటి త్రిశూలం. దత్తాత్రేయుడు కూడా కాదు, దత్తాత్రేయుడు స్వామి యొక్క చేతిలో ఉన్నటువంటి త్రిశూలము ఈ మోక్ష సన్యాసాన్ని తెలుపుతుంది. విషాదము. నేను ఈ స్థాయికి వెళ్ళలేకపోతున్నాను. నేను చెప్పేగా భారతదేశం యొక్క అర్జున విషాద యోగం ఏంటి అంటే, ఇంత అద్భుతమైనటువంటి వారసత్వాన్ని పెట్టుకుని, ఇంత అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని పెట్టుకుని కూడా మనం దేన్ని ఉపయోగించుకోలేకపోతున్నాం. ఇంతకంటే విషాదం ఏముంది? అంచేత ఈ విషాదం నుంచి చివరికి ఎక్కడికి వెళ్ళాలి మనం? మోక్ష సన్యాసికి వెళ్తాం. మధ్యన ఉన్నటువంటి 16 స్థితులు ఆ దత్తస్వామి యొక్క అవతారములే. అందువల్లనే శ్రీకృష్ణుడిని కూడా మనం ఏమంటామంటే షోడశ కళ ప్రపూర్ణుడు అంటాం. ఈ షోడశీ విద్య, ఈ షోడశీ విద్యను మనకి అందించినటువంటి, నిరంతరము అందిస్తాను అనేటటువంటి వాగ్దానము చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి చేతనత్వము దత్తాత్రేయుడు. కానీ మోక్షం ఎవడికి కావాలి? మోక్షం కావాలి అనేవాళ్లే అరుదు కదా. మోక్షం కోసం ఎవడు భగవంతుడి దగ్గరికి వెళ్తాడు? ఎవడైనా దేనికోసం వెళ్తాడు అంటే, చాలామంది నన్ను మాస్టర్ గాయత్రి చేస్తే నేను నమ్మరు, ఆ ప్రశ్న నన్ను అడిగారని. నేను సినిమా టికెట్ కొనడానికి వెళ్తున్నాను మాస్టర్, ఇవాళే రిలీజ్ అయింది, ఆ సినిమా టికెట్ దొరుకుతుందా? నేను ఊరుకోవచ్చు కదా, దొరుకుతుందన్నా. దొరికింది వాళ్ళకి. అమ్మయ్యా ఇప్పుడు అర్థమైంది మాస్టర్, అయితే మేము సినిమా టికెట్ కోసమే గాయత్రి చేస్తాం, మీ ఇష్టం. సినిమా టికెట్లు కొనడానికి గాయత్రి చేస్తారు, భౌతిక సుఖాలకు సుఖాల కోసం గాయత్రి చేస్తారు, మోక్షం కోసం గాయత్రి చేస్తారు. కానీ ఇవంతా చేసిన గురు సాంప్రదాయము జగద్గురు ఒప్పుకోడు. మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఎక్కడ తప్పు జరుగుతుందో మీ అంతటి మీకే అర్థమవుతుందేమో. సినిమా టికెట్ కోసం మీరు గురువు దగ్గరికి వెళ్ళినా,
మోక్షము కోసము మీరు గురువు దగ్గరికి వెళ్ళినా తేడా లేదు, ఏమీ తేడా లేదు. ఇంకంటే కోరిక ఉంది, కోరిక ఏదవుతేనే సినిమా టికెట్ అవుతేనే మోక్షం అవుతేనే. కోరిక లేని స్థితి యోగస్థితి, అర్థం చేసుకోండి చాలా జాగ్రత్తగా. అది ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే గురువు కావాలి తప్ప కోరికలు ఉన్నవాడికి గురువు అక్కర్లే. ఎవడు కోరిక తీస్తే వాడే గురువు. భారతీయ ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి క్రాంతి, కోరిక రహిత స్థితిలో ఉన్నవాడికి గురువు కావాలి కానీ కోరికలు ఉన్నవాడికి గురువు అక్కర్లే. మరేం కావాలి? కోరికలు తీర్చేటటువంటి దేవత ఉంటే చాలు, కోరికలు తీర్చేటటువంటి శక్తి ఉంటే చాలు, గురువు అక్కర్లే వాడికి. మోక్ష సన్యాస యోగము, భగవద్గీతను అర్థం చేసుకో. మనం ఏదో పారాయణలు చేసేస్తూ ఉంటాం, ఏమర్థం అవుతుంది? గురువు ఉండాలి అక్కడ, త్రిశూలం ఉండాలి. ఆ త్రిశూలం యొక్క అంతరార్థం తెలియాలి. కానీ ఇదంతా అర్థనార్థం తెలియాలి అంటే ఆ గురువు యొక్క అవతరణ, ఆ గురువు యొక్క పుట్టుక ఎక్కడ జరుగుతుందో మీరు అర్థం చేసుకోండి. ఇవాళ నుంచి మనం మొదలెట్టి రేపు రాబోయేటటువంటి మార్గశీర్ష శుద్ధ పూర్ణమి నాటికి మనం అందరము కూడా ఇక్కడ ఆ దత్తస్వామిని సశరీరంగా దింపగలగాలి అనేటటువంటి అద్భుతమైనటువంటి నిర్ణయం తీసుకుని కూర్చుందాం. మనం దింపవచ్చు, వస్తాడు గురువు, పరిగెట్టుకుంటూ వస్తాడు. భారతీయ సాంప్రదాయము ఇంకొక విచిత్రమైనటువంటి మీకు గ్యారంటీ ఇస్తుంది. కోరికలు లేని స్థితే కనుక మీరు తెచ్చుకోగలిగితే గురువు మీకోసం వెతుక్కుంటూ వస్తాడు. కోరికలే ఉంటే గురువు పక్కన ఉన్నా మీరు చూడరు. చాలా విచిత్రం, కాంట్రడిక్షన్స్. ఆ మొత్తము ఆధ్యాత్మికత ఈ విధమైనటువంటి చిత్ర విచిత్రమైనటువంటి పద జాలాలతో నడుస్తూ ఉంటుంది. కోరికలే లేకపోతే నాకు గురువు ఎందుకు? ఎందుకు గురువు? ఇది అర్థం అవ్వాలి అంటే అసలు దత్తాత్రేయ శక్తి చేతనత్వం యొక్క పుట్టుక ఎలా జరిగిందో తెలియాలి. ఆ పుట్టుక సాధకుని యొక్క అంతరంగంలో జరుగుతుంది. ఎక్కడో బయట లేడు దత్తాత్రేయ స్వామి, బయట ఉన్నవాడు మీకు ఉపయోగపడ్డు. మీకు అవసరం వచ్చినప్పుడు ఆయన తలుపులేసి కూర్చుంటే ఎలా? బయట ఉన్నటువంటి ఎవడు మీకు ఉపయోగపడదు. మీరు అర్థం చేసుకోండి, అది ఎంత పెద్ద గురువు అయినా వాడు, ఎంత గొప్పవాడైనా మీకు అవసరమైనప్పుడు వాడు రాడుగా. మీకు ఉపయోగపడేది ఏంటి? మీ యొక్క జ్ఞానము, మీ యొక్క అనుభవం, మీ యొక్క ఎక్స్పీరియన్స్. ఈ దత్తాత్రేయుడు కూడా, ఈ యోగ విద్య కూడా మీ యొక్క అనుభవమే. మీ అంతరంగంలో ఆ దత్తాత్రేయ గురు మూర్తి ప్రతిష్ఠింపబడాలి. ఆ దత్తాత్రేయ గురువు యొక్క అవతరణ మీలో జరగాలి. ఎలాంటి ఆయన? దత్తాత్రేయ అవతారాలు అని మనము ఉపాసన చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఓ షిర్ది సాయి, ఓ సత్యసాయి. ఇంకొక రహస్యం మీలో చాలామంది ఇప్పటికి గుర్తించి ఉండరు, వెంకటేశ్వర స్వామి కూడా దత్తాత్రేయ అవతారమే. ఇది చెప్పింది ఎవరు? ఆది శంకరాచార్యులు వారు స్వయముగా తాము నిద్రలో చూసినటువంటి సంఘటనను రాశారు. ఆయనకి పెద్ద అనుమానం వచ్చింది, ఇదంతా నేను రాశాను కదా, చివరికి ఇదంతా ఎక్కడికి వెళ్తుంది? గురుదేవులు కూడా, గురుదేవులు అంటే నా ఉద్దేశం నా గురుదేవులు శ్రీరామ శర్మ ఆచార్య గారు 3600 పుస్తకాలు రాశారు, 4 వేదాలను, 24 గీతలను, పురాణాలను, 108 ఉపనిషత్తులను, వీటన్నిటి ట్రాన్స్లేషన్ చేయటమే కాకుండా ఇంకా 3600 పుస్తకాలు రాశారు ఆయన. ఖచ్చితంగా ఆయన మనసులో ఒక ఆవేదన గ్యారంటీగా ఉండి ఉంటుంది, ఇదంతా ఎవడు చదువుతాడని. నాకు తెలిసినంత వరకు అసలు ఆయన పుస్తకాలు రాశాడని ఎవరికి తెలియదేమో. చదవటం మాట తర్వాత ఉంచండి. కానీ మీరు ఒకటి మాత్రం మనసులో ఒక బీజం వేసుకుని ఉంచుకోండి, దేని కొరకు ఆయన ఈ 3600 పుస్తకాలు రాశారు? ఆయన యొక్క జీవిత విధానాన్ని కనుక మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే ఆయన కూడా దత్తస్వరూపమే అని మీకు అర్థమవుతుంది. గురు సాంప్రదాయం మొత్తము దత్తస్వరూపమే. 3 శిరస్సులు 6 చేతులు ఉన్నటువంటి విగ్రహము దత్తుడు కాదు, అదొక స్వరూపం అంతే. ఒక భౌతిక శరీరము గురువా, భౌతిక శరీరం గురువు కాదు, భౌతిక శరీరంలో వెనకాతలు ఉన్నటువంటి జ్ఞానము గురువు. నేను ఇప్పుడు కెమిస్ట్రీ చెప్తున్నానంటే నా భౌతిక శరీరం కెమిస్ట్రీయా? ఎవరో కామర్స్ చెప్తూ ఉంటారు, వాళ్ళ భౌతిక శరీరం కామర్సా? కాదు, వారి శరీరం లోపల ఉన్నటువంటి విద్య, వాళ్ళ శరీరం లోపల ఉన్నటువంటి చేతనత్వము. వాళ్ళ శరీరంలోకి ఆ కామర్స్ కెమిస్ట్రీ ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళ గురువు నుంచి వచ్చింది. తర్వాత కూడా ఈ కెమిస్ట్రీ కామర్స్ ఉంటాయి. వాళ్ళకి ఎక్కడి నుంచి వెళ్తుంది? మా నుంచి వెళ్తుంది. ఈ గురు సాంప్రదాయం ఎలా వెళ్తుంది? నిరంతరము నిత్యము కొనసాగుతూనే ఉంటుంది. ఈ గురు సాంప్రదాయం కొనసాగించటానికి సాధకుడి యొక్క మానసిక స్థితి రెండు రకాలైనటువంటి స్థితిలో ఉండాలి, అత్రి అనసూయ. ఈ రెండు రకాలైనటువంటి స్థితి లేకపోతే గురువు యొక్క అవతరణ మానవ అంతరంగంలో జరగదు. ఈ రెండు లేనటువంటి వ్యక్తి ఈనాడు కనీసం భూమి మీద లేడు అని నా నమ్మకం. ఏంటి అత్రి అంటే, మూడు గుణాలకి అతీతమైనటువంటి వ్యక్తి ఉండాలి. మూడు గుణాలకి కూడా అతీతంగా ఉండాలి వాడు. చతుర్దశోధ్యాయం భగవద్గీత యొక్క గుణాతీత స్థితి ఈ స్థితిని చెప్తుంది. అత్రిస్థితే గుణాతీత స్థితి అంటే మళ్ళీ ఎక్కడికో మీరు వెళ్ళక్కర్లే. తర్వాత అనసూయ స్థితి. అనసూయ స్థితి అంటే అసూయ లేనటువంటి స్థితి. ఇది మొదటి కండిషను. మనం దీనికోసం ఇది ఇది ఉంటే చాలా గొప్ప అనుకుంటాం మనం. మూడు గుణాలు దాటేసి గుణాతీత స్థితికి వెళ్ళిపోతే ఇంకే ఉంది, నేను చాలా గొప్పవాడిని అయిపోయాను. దత్తాత్రేయుడు యొక్క అవతరణకి ముందు పృష్ఠభూమి ఇది, బ్యాక్గ్రౌండ్. ఇది ఉంటే కానీ అసలు ఆయన అవతరణ జరగదు. అవతరణ జరిగాక ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఇంకా పుట్టాక పెరగాలి, పెద్దవాడు అవ్వాలి, పెద్దవాడు అయ్యాక యువకుడు అవ్వాలి, యువకుడు అయ్యాక ఆయన చేసేటటువంటి గందరగోళాలన్నీ చేయాలి కదా. కానీ ఇవంతా చేయాలి అంటే ముందు భగవద్గీత యొక్క 14వ అధ్యాయం యొక్క మానసిక స్థితి మనలో ఉండాలి. అత్రి, ఈ మూడు ఉండకూడదు. ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మికమైనటువంటి తాపాలు మనలో ఉండకూడదు. త్రిగుణాలు మనలో ఉండకూడదు. బ్రహ్మ విష్ణు మహేశ్వర స్థితులు మనలో ఉండకూడదు. బ్రహ్మ విష్ణు మహేశ్వర స్థితులు మనలో ఉండకూడదు. విచిత్రంగా ఉంటుంది ఆ మాట. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర. గురుస్సాక్షాత్ పరబ్రహ్మ, బియాండ్ దెమ్. ఎవరి వెనకాతల? బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి అతీతమైనటువంటి స్థితిలో ఉండేటటువంటి ఆ గురువు యొక్క అవతరణ ఈరోజు మన హృదయాల్లో జరగబోతున్నది. స్పర్శ ఉన్నది. మనము ఆయనని పూజించబోతున్నాం. ఈ పూజని మీరు ప్రతిరోజు కొనసాగించుకోవాలి. కానీ త్రిగుణాతీత స్థితి రావటం చాలా ఈజీ, అసూయరహితమైనటువంటి స్థితి రావటం చాలా కష్టం. అది కూడా ఉండాలి. అత్రి ఒక్కడే సరిపోడు, అత్రితో పాటు అనసూయ కాంబినేషన్ ఉండాలి కదా. కరెక్ట్ పేరు లేకపోతే సినిమా ఫ్లాప్ అవుతుంది. అలాగే అత్రి గారితో పాటు ఎవరు ఉండాలి? అనసూయాదేవి గారు ఉండాలి. ఏ విధమైనటువంటి అసూయ లేనటువంటి ఆ స్థితిలో మొట్టమొదట వచ్చేటటువంటి కిరణము, తర్వాత వచ్చేటటువంటి కిరణము, తర్వాత వచ్చేటటువంటి కిరణము, ఈ మూడు రకాలైనటువంటి కిరణాలు మొట్టమొదట అత్రి అనసూయల యొక్క మానసిక స్థితిలో ఆవిర్భవిస్తాయి. దాని తర్వాత వచ్చేటటువంటి అవతారము యోగీ జనవల్లభుడు. ఇవాళ దాని గురించే మనం మాట్లాడుకోబోతున్నాం. ఆ యోగీ జనవల్లభుడు అంటే, యోగీ జనులు అంటే ఎవరు? యోగము అనేటటువంటి మానసిక స్థితి, సాంఖ్య యోగములో చెప్పినటువంటి మానసిక స్థితి. సుఖ దుఃఖే సమీకృత్వ లాభ లాభో జయాజయో, ఏమి వాడికి పట్టడు. నిష్కంప స్థితి. నిరంతరము మనం భగవద్గీతలో ఏ స్థితి గురించి అయితే మాట్లాడుకుంటున్నామో ఆ యోగ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి వల్లభుడు ఈ అవతారం, ఇవాళ చదవబోయేటటువంటి అవతారం. ఏం చెప్తారు అక్కడ? అత్రి అనసూయకులకి మూడు అంశావతారాలు పుట్టారు. ముగ్గురు దత్తాత్రేయులే. డీటెయిల్స్ ఇవాళ మనం చెప్పుకోకపోయినా పాయింట్స్ మీరు మనసులో ఉంచుకోండి, దాన్ని మెల్లిగా డెవలప్ చేసుకోండి. బ్రహ్మ అంశతో, విష్ణు అంశతో, రుద్ర అంశతో, బ్రహ్మ అంశతో చంద్రుడు, రుద్ర అంశతో దుర్వాసుడు. వీళ్ళిద్దరూ ఏం చేశారట? మేము తపస్సు చేసుకుంటున్నాం, పోతున్నాం, మా అంశాలు కూడా నువ్వు తీసేసుకో అని దత్తుడికి ఇచ్చేశారట.
ఇచేత దత్తుడు ఇప్పుడు మూడయ్యాడు, అటు బ్రహ్మాంశ చంద్రుడు, ఇటు రుద్రాంశ దుర్వాసుడు, స్వయంగా విష్ణు అంశ అయినటువంటి దత్తాత్రేయుడు, బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమైనటువంటి ఆ దత్తాత్రేయుడు. అంటే ఏంటి ఆ కథ చెప్పేది? సత్వగుణము విష్ణువు, తమో గుణము రుద్రుడు, రజోగుణము బ్రహ్మ. రజోగుణము తమో గుణాన్ని కూడా సత్వగుణంలో లీనం చేసేస్తే దత్తాత్రేయ స్వామి యొక్క అవతారం జరుగుతుంది. దీన్ని మనసులో ఉంచుకుని మనం కాస్త ముందుకు వెళ్ళి ఆ దత్తాత్రేయ యొక్క ఇంకొక సాంప్రదాయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శుద్ధి సాయి చరిత్ర చదువుతున్నప్పుడు ముఖ్యంగా అక్కలకోటి మహారాజ్ చరిత్ర, నారాయణ వనంలో ఉన్నటువంటి సొరకాయ స్వామి చరిత్ర, ఈ దత్తావధూతుల చరిత్ర చదువుతున్నప్పుడు ఒక విషయం మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది, వీళ్ళందరూ కూడా సకల దేవతా స్వరూపులే. గురువు ఎప్పుడూ కూడా దేవతాశక్తి కంటే గొప్పవాడు. భారతీయ సాంప్రదాయంలో గురువు దేవతల్ని పూజించడు, గురువు దేవతల్ని శాసిస్తాడు. అంచేత దేవతల్ని ఉపాసన చేసేటటువంటి గురువులు, భారతీయ సాంప్రదాయం ఎవరినైతే గురువుగా అనుకుంటోందో ఆ గురువులు కాజాలరు. తేడా మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తి ఎవరైనా దేవతని ఉపాసన చేసి గురుస్థానం వహిస్తే ఆ వ్యక్తి భారతీయ సాంప్రదాయానికి సంబంధించినటువంటి గురువు మాత్రం కాదు. భారతీయ సాంప్రదాయంలో గురువు ఎప్పుడూ కూడా దేవతల కంటే పైన ఉన్నటువంటి వాడు. దేవతల కంటే పైన ఉన్నటువంటి ఆ గురు సాంప్రదాయం దత్తాత్రేయుడి యొక్క చిహ్నము అయినటువంటి, లేకపోతే దత్తాత్రేయుడి యొక్క స్వరూపమైనటువంటి ఈ మూర్తిలో మనకి అర్థమవుతుంది. దత్తాత్రేయుడి యొక్క బొమ్మ అందరూ చూసే ఉంటారుగా. ఏంటి అక్కడ గురుదేవుడు అంటాం, గురుదేవులు అంటాం మనం, ఆ పదానికి చాలామందికి అర్థం తెలియదు. భారతీయ ఆధ్యాత్మికత గురించి నేను గందరగోళం పడేది, ఒక్కొక్కసారి మాటలు చెప్తున్నప్పుడు ఏది చెప్పాలో తెలియన అయోమయంలో పడేది ఇందువల్లే. ఎక్కడ మొదలెట్టాలో, ఎక్కడ ఎండ్ చేయాలో అర్థం కాలేదు. గురుదేవులు అంటే గురువు వేరు, దేవుడు వేరు, ఈ రెండు కలిసినటువంటి శక్తి గురుదేవులు. గురుదేవులు ఒక వ్యక్తి కాదు, అక్కడ రెండు పదాలు ఉన్నాయి, గురువు వేరు, దేవత వేరు. గురువు దేవతాశక్తుల మధ్య ఉన్నటువంటి తేడా ఏంటో మనం కనుక అర్థం చేసుకుంటే ఆ రెండు కలిస్తే వచ్చేటటువంటి శక్తి ఎలా ఉంటుందో చూడండి. దత్తాత్రేయుల వారి చేతులలో, ఆరు చేతులలో కుడివైపు మూడు ఆయుధాలు, ఎడమ వైపు మూడు ఆయుధాలు ఉన్నాయి. కుడివైపు ఉన్నటువంటి దాంట్లో చక్రము, పైన మధ్య ఉన్నటువంటి చేతిలో డమరు, దాని కింద ఉన్నటువంటి చేతిలో మాల. ఇది గురువు చేసేటటువంటి పని. గురువు అంటే ఎవరు? అంధకారాన్ని పోగొట్టేవాడు. మనిషి యొక్క అంధకారం భౌతిక జగత్తులో కూడా చదువుకున్న వాడికి చదువులేని వాడికి తేడా మనకి తెలుసు కదా. ఆ నుంచి క్ష వరకు అక్షమాల, అక్షరాలు ఎవరికైతే తెలుస్తాయో, అక్షర జ్ఞానం ఎవరికిందో ఉందో వాడికి కొంచెం జ్ఞానం ఉంది, కొంచెం వెలుగు ఉంది. ఆ అక్షరాలు షట్చక్రాలలో ఎలా ఉంటాయో తెలిస్తే కుండలిని జాగరణ అవుతుంది. మీకు గురు సత్తా అనుగ్రహము, కుండలిని జాగరణ విధానంలో పూజ్య గురుదేవుల యొక్క 108 నామాలతో కుండలిని జాగరణ ఎలా చేసుకోవాలో చెప్పాను నేను. అది ఇక్కడ అక్షమాల అంటే మూలాధారము నుంచి ఆజ్ఞాచక్రము వరకు. ఆ పేర్లనే కనుక మనం ఉపయోగించుకుంటూ సాధన చేస్తే అక్షమాల అవుతుంది. ఎక్కడి వరకు వచ్చాం మనం? ఆజ్ఞాచక్రం వరకు మాత్రమే వస్తాం మనం ఈ సాధనలో. గురువు మొట్టమొదట సాధకుడికి ఇచ్చేటటువంటి వరదానం ఇది. ఏంటి ఆజ్ఞాచక్రం వరకు అంటే? పృథ్వీతత్వము, జలతత్వము, అగ్నితత్వము, వాయుతత్వము, ఆకాశతత్వము, వీటి మీద నువ్వు ఆధిపత్యం సాగించు. ఆకాశతత్వంలో కృష్ణావతారంలో ఏది వ్యాపించి ఉందని చెప్పాను? యోగమాయ వ్యాపించి ఉందని చెప్పాను. ఆజ్ఞాచక్రం వరకు వెళ్ళేసరికి ఏమవుతుంది? ఆ యోగమాయ వీడికి వశం అయిపోతుంది. కానీ వీడు ఇంకా ఆజ్ఞాచక్రంలోనే ఉన్నాడు, శరీరం లోపలే ఉన్నాడు, వీడు శరీరం బయటికి రాలే. కానీ వీడి శరీరము మాయాయుక్తావధూత నుంచి మాయాముక్తావధూతగా మారుతుంది. ఆజ్ఞాచక్రం వరకు మాయతో కలిసి ఉన్నాడు, మాయ యొక్క ప్రభావం వాడి మీదకు ఉంటుంది. కానీ ఆజ్ఞాచక్రం దగ్గరికి ఎప్పుడైతే వచ్చేస్తాడో వాడేమవుతాడు, మాయా ముక్తావధూత అవుతాడు, మాయ నుంచి ముక్తుడవుతాడు. మాయ నుంచి ముక్తుడయ్యేసరికల్లా డమరుక నాదం, దశ విధమైనటువంటి నాదాలు, వ్యాకరణానికి సంబంధించినటువంటి చతుర్దశ నాదాలు, రకరకాలైనటువంటి నాదాలు వినిపిస్తాయి. ఆజ్ఞాచక్రం నుంచి వాడు సహస్రారం వైపు ప్రయాణం మొదలెడతాడు డమరు. సహస్రారం వైపు ప్రయాణం మొదలెట్టాక ఏమవుతాడు? సుదర్శన చక్రము, సహస్రార సిద్ధి. ఇది గురుత్వం యొక్క సాధనా విధానాలు తెలియజేసేటటువంటి సంకేతాలు. ఒకవైపు ఉన్నాయి గురువు యొక్క దక్షిణ. ఇదేంటి? గురువు మనకి అనుగ్రహించేది ఇది ఆ, ఇది ఏ, ఇది సి, ఇది డి, ఇది జడ్. బిఏటి బ్యాట్ అవుతుంది, పియుటి పుట్ అవుతుంది. బియుటి ఎవడు చెప్తాడు? గురువు చెప్తాడు. గురువు చెప్పకపోతే మనం ఏం చెప్తాము? పియుటి పుట్ బియుటి బుట్టు అనాలి, అనం అలా మనం. ఎందుకనో అంటే గురువు చెప్పాడు కనుక. గురువు చెప్పకపోతే అనం. గురువు అంధకారాన్ని పోగొట్టేటటువంటి గురువు భౌతిక జగత్తులో కూడా. అదేవిధంగా మీరు ఆధ్యాత్మిక జగత్తులో అర్థం చేసుకోండి. అంటే ఇక్కడ గురువు ఏం చెప్తున్నాడు? మీకు తెలియనిది, మీకు అర్థం కానిది, ఆయన చెప్తే తప్ప మీకు అర్థం కానిది, ఆయన చెప్తేనే అర్థమేది చెప్తాడు. ఎడంవైపు కమండలం, ఇక్కడ దేవతాశక్తుల యొక్క ప్రతీక. బ్రహ్మ నుదుట మీద వ్రాత రాసేస్తాడు. కమండలం, బ్రహ్మ చేతిలో కమండలం ఉంటుంది కదా. మన జన్మ సంస్కారాలు, మన వాసనలు ఎలా ఉంటే ఆ విధమైనటువంటి దారిలో పయనిస్తావు. నువ్వు మార్చలేడు, బ్రహ్మ ఏమీ చేయలేడు పాపం. నువ్వు బ్రహ్మదేవుడిని కూర్చుని ప్రార్థన చేస్తే కూడా ఏమీ చేయలేడు. అందుకే రాక్షసులు బ్రహ్మని ఉపాసన చేశారు తప్ప మిగతా వాళ్ళెవరు బ్రహ్మని ఉపాసన చేయరు. ఇంచేత తన రాతని తను మార్చలేడు. ఎందుకు? ఈ పని చేస్తే ఈ ఫలితం ఇయ్యే అని ఆ జగన్ నియంత ఒక నియమాన్ని ఏర్పరిచాడు. బ్రహ్మ ఆ గీతని దాటలేడు. మీ ప్రారంభం ఎలా ఉందో, మీ పూర్వజన్మ సంస్కారాలు ఎలా ఉన్నాయో ఆ విధంగానే జరుగుతూ ఉంటాయి. కానీ ఎన్ఓటి నాట్ అని ఉంటే దాని పక్కన ఈ చేర్చేస్తే నాట్ అనేది కాస్త నోట్ అయిపోతుంది. నోట్ పుటప్, నాట్ పుటప్, విన్నారు కదా మీరు జోకులు. అక్షర జ్ఞానం ఉందనుకోండి అక్షమాల, నాట్ కాస్త నోట్గా మార్చుకోవచ్చు మనం. అది ఎవరు చేస్తారు? గురువు చేస్తాడు, బ్రహ్మజయుడు. బ్రహ్మ మీ పూర్వజన్మ వాసనలు, మీ పూర్వజన్మ సంస్కారాలు, మీ ప్రారంభ కర్మలు ఎలా ఉన్నాయో అలా చేస్తాడు. కమండలంలో నీరు ఏ విధమైనటువంటి బీజం ఉందో దాన్ని సంస్కరింపజేయగలడు. కానీ ఆ బీజాన్ని మార్చలేదు. వేప చెట్టు వేశావు, కమండలం నుంచి నీళ్లు పోసావు, అరటిపండు రాదు. రామకృష్ణ పరమహంస ఉంటే అరటిపండు వస్తుంది, కానీ అది గురువు. ప్రారంధాన్ని గురువు మార్చగలడు, కమండలంలో జలము ప్రారంధాన్ని మార్చలేదు. ప్రారంధాన్ని అంకురింపజేస్తుంది, దేవతాశక్తులు అంకురింపజేయగలం అంతే. ఇంకాస్త పైకి వెళ్తే త్రిశూలము. ఇందాక మీకు చెప్పాను కదా త్రిశూలము కూడా మోక్షం వైపుకు మిమ్మల్ని తీసుకెళ్ళగలవు, కానీ ముక్తి వైపుకు మిమ్మల్ని తీసుకెళ్ళవు. కానీ దేవతాశక్తులు ముక్తి తర్వాత ఉన్నటువంటి స్థితి ఏమిటి దేవతాశక్తులు చెప్పలేవు. ఇంకేంటే దేవతాశక్తులు కూడా ముక్తికే ప్రయాణిస్తున్నాయి. అవి కూడా ముక్తి పొందాలి అంటే మళ్ళీ మానవ శరీరంలోకి రావాలి. దేవతాశక్తులుగా ఉన్నంత వరకు చచ్చినట్టు అవి ఆ పని చేస్తూ ఉండాలంతే. మీకు నాకు అవుతే నిష్కృతి ఉంది, కానీ సీఎల్ పెట్టుకోవచ్చు, రెస్ట్ పుచ్చుకోవచ్చు, ఏదో సూర్యుని రెస్ట్ పుచ్చుకోమనని చూస్తాను. ఈ కల్పాంతం వరకు నో ప్రాబ్లం, చచ్చినట్టు తిరగాల్సిందే. చాలా గొప్పవాడు, చాలా శక్తివంతుడు, అబ్బో అబ్బో అంటారు. ఏం చేస్తాడు అబ్బో అబ్బో? చచ్చినట్టు మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, మనం తయారు చేసుకున్నటువంటి బాంబుల ద్వారా ఈ పృథ్వీ అంతరించిపోయినా సూర్యుడు పాపం తప్పించుకోలేడు. త్రిశూలం కండిషన్డ్. ఎందులో కండిషన్డ్ త్రిశూలము? భూత, వర్తమాన, భవిష్య. భూతకాలంలోనూ పాస్ట్ టెన్స్లోనూ సూర్యుడు ఉదయించాడు, గ్రహాలు ఉదయించాయి, నక్షత్రాలు ఉదయించాయి. వర్తమాన కాలంలోనూ, రాబోయే కాలంలోనూ త్రిశూలం అది. ఇంకా ఆస్త పైకి వెళ్ళాడు శంఖము. వేదాలు అన్నీ కూడా అంతరిక్షంలో ఉన్నాయి. అంతరిక్షంలో ఉన్నటువంటి వేదాలు మీరు దింపుకుంటే వేదాల ప్రకారము మీ జీవితం నడుస్తూ ఉంటుంది, సుఖంగా నడుస్తూ ఉంటుంది, ఆనందంగా నడుస్తూ ఉంటుంది. అంతే వేదాలు మీకు చేయగలిగేవి. వేదాలు అంతకంటే మిమ్మల్ని ఏం చేయలేవు. మోక్షాన్ని దాటి తీసుకెళ్ళాలి అంటే మీరు వేదాతీత స్థితికి వెళ్ళాలి. వేదము అంటే జ్ఞానము, జ్ఞానాతీత స్థితికి వెళ్ళాలి. అంచేత గురువు యొక్క, దత్తాత్రేయ స్వామి యొక్క ఎడమ చేతిలో ఉన్నటువంటి మూడు మామూలు మానవ శరీరధారులు, గురువు లేనటువంటి శరీరధారులు యొక్క కర్మ. కానీ మామూలు కర్మ కాదు, వేదాల వరకు వెళ్ళిపోతుంది అది. శంఖము, ఇటువైపు వస్తే అక్షమాల, డమరు, చక్రము, సహస్రార జాగరణ. ఈ గురుదేవతత్వాన్ని కనుక మనం అర్థం చేసుకుంటూ ఈ నిత్యము మన దగ్గర ఉండేటటువంటి ఈ గురువుని యొక్క అనుగ్రహం మనం ఎలా పొందాలి? ఒక చిన్న కథ చెప్తారు. ఆ చిన్న కథను మనసులో పెట్టుకుని ఈ గురువు యొక్క పూజకు మనం ఉపక్రమిద్దాం. కథ ఏంటి అంటే, బ్రహ్మదేవుల దగ్గరికి ముగ్గురు ట్రేడ్ యూనియన్ లీడర్స్ వెళ్ళారు. యూనియన్ లీడర్స్ వెళ్తారు, పాపం రష్ అంతా ఎక్కడ ఉంటుంది, గేట్ బయట ఉంటుంది, దేవునికి తెలియాలి ఆ లీడర్స్ లోపల ఏం మాట్లాడుకుంటారో, పరస్పరం ఏ ఒప్పందానికి వస్తారో మనకు తెలియదు. ఎవరా లీడర్స్? రాక్షసులందరికీ ఒక లీడరు, మానవులందరికీ ఒక లీడరు. ఎంత పెద్ద లీడరో చూడండి, అంత పెద్ద ట్రేడ్ యూనియన్ లీడర్ ఎవడైనా అయితే బాగుంది. ఒక ఫ్యాక్టరీలోనే 10 ట్రేడ్ యూనియన్స్ ఉంటాయి. కానీ ఇక్కడేంటి, మొత్తం మానవ జాతికి సంబంధించిన ట్రేడ్ యూనియన్ లీడరు, అలాగే మొత్తం దేవతలకి సంబంధించినటువంటి ట్రేడ్ యూనియన్ లీడరు వెళ్ళారట దేవుడి దగ్గరికి. ఏముంటాయి ఇది యూనియన్ లీడర్స్? కోరికల లిస్టు పెట్టారు. భగవంతుడి టైం ఉందా? ఏమన్నాడు? దా అన్నట్ట, పో అన్నట్ట. దా అంటే రాని కదా, మరి పో అంటాడంటే వీళ్ళకి అర్థం కాలే. కానీ అంతకంటే ఎక్కువ టైం ఇవ్వలేడు దేవుడు. సరే, వీళ్ళు ముగ్గురు బయటకు వచ్చారు. ఏమై ఉంటుంది అని మీ మనసులో పడ్డారు. దా అంటే రాక్షసులు అనుకున్నారు, మాలో దయ లేదు కదా, ఇంచేత దా అంటే దయను డెవలప్ చేసుకుందాం మనం అనుకున్నారు. చూడండి, మనుషులను అడిగితే దానం చేయం, మేమంతా మాకే కావాలనుకుంటాం, ఇంచేత దానం చేయమన్నాడేమో అని మనుషులు అనుకున్నారట. దేవతలు, దేవతలకి శక్తి ఎక్కువ, ఇంద్రియ నిగ్రహం తక్కువ, అందుకే కష్టాల్లో పడుతూ ఉంటారు వాళ్ళు. అంచేత దమం, ఇంద్రియాన్ని కంట్రోల్ చేసుకోవాలి మేము అనుకున్నారట. మూడు రకాలైన దా వచ్చాయి కదా. ఈ దాలు రాక్షసులు, మానవులు, దేవతలకి సంబంధించినవి కాదు, మన అంతరంగంలో ఉన్నటువంటి రోగాలే. మనలో కూడా రాక్షసీ ప్రవృత్తులు ఉన్నాయి, దాన్ని దయ పెంపొందించుకుని. మనలో దానగుణం లేదు, దయచేసి రిఫర్ టు పేజ్ నెంబర్ సో అండ్ సో కాదు.